ജയ് ശ്രീമന്നാരായണ. ശ്രീമതി രാമാനുജായ നമഃ. ശ്രീമത് പരമഹംസ പരിവ്രാജകാചാര്യുലു, ശ്രീമത് ഉപനിഷത് സിദ്ധാന്തപീഠ വ്യവസ്ഥാപകുലു, ശ്രീ 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 ത്രിദണ്ഡി ശ്രീ രംഗരാമാനുജ ജീയർ സ്വാമിവാരു, മന എന്തു അനുഗ്രഹന്തോ ശ്രീകൃഷ്ണാർജുന സംവാദം అనే ఒక గ్రంథాన్ని అనుగ్రహించారు. ఆ గ్రంథంలో భగవద్గీతలో ఉన్న విశేషాలన్నింటినీ చాలా సమగ్రంగా, విపులంగా, అందరికీ అర్థమయ్యేటట్టుగా ప్రధానమైనటువంటి పదాలని వివరిస్తూ చాలా చక్కటి ఉపన్యాసాన్ని అనుగ్రహిస్తున్నారు. అది కూడా చక్కగా ప్రశ్నోత్తర పద్ధతిలో సాగుతూ ఉంటుంది. ప్రారంభించాం మనం, చాలా కాలమైంది. ఇప్పటికీ 1112 ప్రశ్నలకి సమాధానాలు పూర్తయ్యాయి. ఆ తర్వాత గ్రంథంలో 38వ భాగం నేడు ప్రారంభం. కాశ్యపాన్ వయసంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అడియన్ రామానుజదాసన్ రానాయన కూర్చో. నిన్నటి రోజున 61వ శ్లోకంలోని విశేషాలన్నీ తెలుసుకున్నాం. అవునా, అర్థమైందా అడియన్? ఇక ఆ తర్వాత మరి ఈవేళ ఇంకొక 2 శ్లోకాలు కలిపి ఒకేసారి వస్తాయి. 62, 63 శ్లోకాల్లో విషయం నిన్నటి దాన్ని కొంచెం వివరించి చెప్తారు, దాన్ని విను. అడియన్ అడియన్ ఒక్కసారి ఆ శ్లోకాలు చదువుతాను, జాగ్రత్తగా చూడు. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మరొకసారి శ్లోకాలు చదువుకోవడం మంచిదే, చదువుదాం. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎప్పట్లాగానే దీనికి అన్వయం కూడా తెలుసుకోవాలి. మొట్టమొదట దాని సంగతి చెప్తాం. విషయాన్ ధ్యాయత పుంస తేషు సంగ ఉపజాయతే సంగాత్ కామ సంజాయతే కామాత్ క్రోధ అభిజాయతే క్రోధాత్ సమ్మోహః భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమః భవతి స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః భవతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది విషయం. ఎలా అంటే దీన్ని అంత ఒక పెద్ద లింకులాగా సాగుతోంది. మనం ఏ విషయాలనైనా ధ్యానిస్తూ ఉంటే దాని ఎందు ముందుగా మనకి ఒక సంఘం కలుగుతుంది. ఆ సంఘం ఏర్పడిన తర్వాత కామం కలుగుతుంది. కామం వలన క్రోధం ఏర్పడుతుంది. క్రోధం వలన సమ్మోహము. సమ్మోహం వలన స్మృతిభ్రంశము. స్మృతిభ్రంశం వలన బుద్ధినాశం కలుగుతుంది. బుద్ధినాశం వలన నశించిపోతాడు జీవుడు. ఇది అడియన్. ఇక్కడ ఈ శ్లోకాల్లో చాలా కొత్త పదాలు వచ్చాయి అడియన్. అందులో సంగము కామము అని 2 పదాలు ఉన్నాయి, కానీ ఈ రెండిటికి ఒకటే అర్థం కదా. అసలు కామము అంటే స్త్రీ పురుషుల మధ్య కలిగేటువంటి భావన అనే అర్థం కాదా అడియన్? ఇలాగ నువ్వు అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగేకు, వరుసగా చెప్తాను. మొదట సంఘం అంటే అర్థం తెలుసుకో. ఒక విధమైనటువంటి ప్రీతి, రుచి అని కూడా అనుకోవచ్చు. మళ్ళా మళ్ళా అదే ఆలోచన చేయాలనే ఒక మొగ్గు ఆసక్తి ఉంటుంది. ఒకటి ఉదాహరణకి వేరుశనగ గుండ్లు ఉంటాయి కదా, ఒకటి రెండు తిన్నామనుకో మరో రెండు తినాలనిపిస్తుంది. అలా అనిపించడం ఉంటుందే దాని ఎందు కలిగేటువంటి దాన్నే సంగం అంటారు. అడిగి మరొక ఉదాహరణ చెప్పండి. నువ్వు ఒక మంచి ఉపన్యాసం నీకు నచ్చినట్లు చెప్పావు, తర్వాత ఎవరో వచ్చారు చాలా బాగా చెప్పారండి అని పొగిడారు అనుకో, అది విన్న నువ్వు ఉప్పొంగిపోయి ఇంకొంచెం పొగడ్తలు వినాలని అనిపిస్తుందే, ఆ వినుట ఎందు కలిగేది కూడా సంగమే. అడిగాను అలాగైతే ఇప్పుడు నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం అడిగాను, మాటి మాటికి ఆమె గురించిన ఆలోచనలే వస్తున్నాయి అనుకోండి, అప్పుడు నాకు ఆ అమ్మాయి మీద సంగం ఉన్నట్లా? గమనించు, చిన్న తేడా ఉంటుంది. ఆ తేడాను గమనించడం లేదు. ఆ అమ్మాయి గురించిన ఆలోచనలు సంగం కాదు, ఆ అమ్మాయి గురించి మళ్ళా మళ్ళా ఆలోచించాలి అని అనిపించడం సంగం అవుతుంది. ఓహో అడియేన్, అలాంటి తేడా ఉన్నదా? మరి ఆ ఆలోచించడాన్ని ఏమంటారు? మరి దాన్ని ధ్యానం అంటారు. అడియేన్ మరి దేవుడి గురించో ఆత్మ గురించో చేస్తేనే ధ్యానం అంటారని అనుకుంటున్నానే. అంటే ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని కేంద్రంగా చేసుకొని ఆలోచన పరంపరలు వస్తూ ఉంటే దానినే ధ్యానం అంటారు. అది చెప్పుల విషయం అవ్వచ్చు, దేవుడి విషయము కావచ్చు, లేదా మరొక విషయము కావచ్చు. అడియేన్ అడియేన్, చెప్పుల గురించి ధ్యానించాలో లేక దేవుడి గురించి ధ్యానించాలో మనస్సుకి ఎలా అవగాహన అవుతుంది? ఇప్పుడు ఉత్తరం నుంచి దక్షిణానికి వీచాలో పడమర నుంచి తూర్పుకి వీచాలో గాలికి ఎలా అవగాహన అవుతుంది? అడిగాను, మీరు చెప్పేది మరీ బాగుందండి. మోకాలికి బోడిగుండికి ముడిపెట్టకండి స్వామి. వీచడం అనేది గాలికి స్వభావం కదా, తక్కువ పీడనం వైపుకి ఎక్కువ పీడనం వైపు నుంచి వీచి తీరుతుంది. అంటే ఒక చోట ఎక్కువ పీడనం ఇంకో చోట తక్కువ పీడనం ఎందుకు ఉండాలి మరి? దానికి చెప్పు. అడియన్, దానికి ఎన్నో కారణాలు ఉంటాయి, పీడనంలో వ్యత్యాసాలు ఏర్పడుతూ ఉంటాయి. అదే రకంగా మనలో ఎన్నో సంస్కారాలు జన్మ జన్మల నుంచి ఈ మనస్సులో ఉంటాయి. వాటిలో బలమైన సంస్కారాల గురించిన ఆలోచనలు చేస్తూ ఉండడం మనస్సు యొక్క స్వభావం, అది అంతే. మరి ఏ సంస్కారాలు బలంగా ఉంటాయి స్వామి, ఏ సంస్కారాలు బలహీనంగా ఉంటాయి? చెప్తా, ఏ సంస్కారాలకి సంబంధించిన కర్మ మాటికి మాటికి జరుగుతూ ఉంటుందో ఆ సంస్కారాలు బలంగా ఉంటాయి, మిగిలినవి బలహీనంగా అయిపోతూ ఉంటాయి. అంటే అడిగాను, అంటేనా సినిమాలు తరచుగా చూస్తున్నావు అనుకో, ఆ సంస్కారాలు బలంగా తయారవుతాయి. దేవుడి గుడికి ఎప్పుడో తప్ప వెళ్ళవు అనుకో, ఆ సంస్కారాలు బలహీనంగా ఉంటాయి. అడిగాను, అసలు ఇంతకీ సంస్కారం అంటే ఏమిటి? కర్మ చేయడం అడియన్? కాదు కాదు, కర్మ జరిగిన గుర్తుని సంస్కారం అంటారు. ఎలాగంటే ఇంగువని ఒక డబ్బాలో ఉంచాం, మళ్ళా తీసివేసేసాం. ఇంగువ పెట్టడం అనే కర్మ జరిగిపోయింది, ముగిసిపోయింది. కానీ ఆ డబ్బాలో ఇంగువ వాసన మిగిలిపోతోంది, ఆ వాసనే సంస్కారం అన్నమాట. అర్థమైంది అడియన్? మాటికి మాటికి ఇంగువని పెట్టి తీస్తూ ఉంటే ఆ వాసన బలపడుతూ ఉంటుంది, పెట్టడం మానేస్తే క్రమంగా కొన్నాళ్ళకి బలహీనపడిపోతుంది. అంతేనా స్వామి? వెరీ గుడ్, అర్థమైంది కదా సంస్కారం అంటే. ఈ సంస్కారాల వలన ఒక ఆలోచన బయలుదేరుతుంది. అడియన్, ఈ సంస్కారాలు ఎన్ని ఉంటాయి? ఒక్క మనసులో ఎన్ని సంస్కారాలు దాగి ఉంటాయి అడియన్? ఒక మనస్సులో కోటానుకోట్ల సంస్కారాలు ఉంటాయి. అలాగా అడియన్, మరి అందులో ఏ సంస్కారపు ఆలోచన ఎప్పుడు వస్తుందో ఎలా తెలుస్తుంది మనకి? అది చాలా కష్టమే తెలియం. ఒక సంస్కారం ఉద్బుద్ధం అవ్వడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. మనకి గీతలో 17వ అధ్యాయం 18వ అధ్యాయాల్లో కొంత అవగాహన కలగవచ్చు, అప్పుడు చూద్దాం ఆ విషయంలో. అడియన్ అడియన్, ఒక బలహీనమైన సంస్కారం బలపడాలంటే తత్సంబంధమైన కర్మ జరిగి తీరాలా స్వామి? అసలు నీకు కర్మ అంటే ఏమిటి అనుకుంటున్నావు? నీ ఉద్దేశంలో కర్మ అంటే ఏమిటి? అడిగిన కర్మ అంటే పని, పని జరిగే తీరేలా, అంతే కదా. గుర్తించుకో, మనస్సులో తలచిన కర్మే, నోటితో అన్నా కర్మే, శరీరంతో చేస్తేనే కర్మ అని పొరపాటు పడవద్దే. అడిగాను, అర్థమైంది. మానసిక వాచిక కాయక కర్మలన్నమాట, బాగానే ఉంది. కానీ ఒక సంస్కారం ఎలా బలపడుతుందో చెప్పలేదు స్వామి మీరు, కొంచెం దాని గురించి చెప్పండి. అలాగే ఏదైనా విషయాన్ని మానసిక వాచిక కాయక కర్మలలో దేనితో అయినా మాటికి మాటికి స్పృశిస్తూ ఉంటే చాలు, ఆ సంస్కారం బలపడిపోతుంది. అంటే స్వామి, మనకున్న కోటానుకోట్ల సంస్కారాలలో ఇష్టమైన సంస్కారాలనే మనం స్పృశించడానికి సిద్ధపడతాం, కానీ అయిష్టమైన వాటి జోలికి వెళ్ళం కదా. అందుచేత కొన్ని సంస్కారాలు తప్పనిసరిగా నశించిపోతాయే. అలాని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఇష్టమైన సంస్కారాన్ని మాటికి మాటికి స్పృశిస్తూ ఉంటే అది బలపడడం ఎలా జరుగుతుందో, అలాగే ఇష్టం లేకపోయిన సంస్కారమే అయినా స్పృశించగా స్పృశించగా దాని ఎందుండే అయిష్టం క్రమంగా నశించవచ్చు. అవునడియన్, తినగ తినగవేమో తీయనవును అన్నట్లు కదా. ఇప్పుడు పిల్లాడికి స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు మొదట్లో, వెళ్ళగా వెళ్ళగా అదే ఇష్టమవుతుందా లేదా? అలాగనే ఒకడికి ఇష్టం లేని పెళ్లి చేశారు, ఆ పెళ్లి జరిగిన భార్యాభర్తలు కొన్నాళ్ళకి క్రమంగా ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేని స్థితికి చేరుతున్నారా లేదా మనం చూస్తున్నాం కదా. అడియేన్, అలాగనే మరి సంస్కారాలన్నీ తలవగా తలవగా బలపడతాయన్నమాట. అసలు ఇవి మనస్సులో ఎలా నిలవ ఉంటాయి స్వామి? అన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే మనం. ఇప్పుడు సీడీలు, క్యాసెట్లు, గ్రామ్ఫోన్ రికార్డులు, వీటిలో పాటలు నిలవ ఎలా ఉంటాయో అలాగే మన మనస్సులలో ఈ సంస్కారాలు నిలవ ఉంటాయి అని అనుకోవచ్చు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఒక కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ప్రోగ్రాములు ఎలా నిలవ ఉంటాయో అలా ఉంటాయి ఇవి. అడియన్, బలవత్తరం బలహీనం అనే రెండు రకాలుగా మాత్రమే ఈ మొత్తం సంస్కారాలన్నీ ఉంటాయా స్వామి? అవును, ఇంకో రకంగా వీటిని విభజించుకోవచ్చు కూడా మనం. శబ్దానికి సంబంధించిన సంస్కారాలు, స్పర్శకి సంబంధించిన సంస్కారాలు, రూపానికి సంబంధించిన సంస్కారాలు, రుచికి సంబంధించిన సంస్కారాలు, వాసనకి అంటే పరిమళానికి సంబంధించిన సంస్కారాలు, ఇవన్నీ నిద్రాణంగా మనస్సులో ఉంటాయి. ఏదో ఒక కారణం చేత ఏదో ఒకటి ఉద్బుద్ధం అవగానే తత్సంబంధమైన ఆలోచనలు బయలుదేరతాయి. ఆ ఆలోచనలు కాసేపు కొనసాగగానే అంటే ఆ విషయాన్ని కాసేపు ధ్యానించగానే నెమ్మది నెమ్మదిగా దాని మీద ప్రీతి ఏర్పడడం ప్రారంభమవుతుంది. అంటే సంగం బయలుదేరింది అని అర్థం. అడియన్ అడియన్, ఇలా ధ్యానం నడిచే స్థితి సంగం అనే స్థితిగా మారిందని తెలిసిపోతుందంటారా? ఎవరికి తెలిసిపోతుందంటావు? అంటే తనకే, ఇతరులకి కూడా, తనకి ఇతరులకి కూడా తెలిసిపోతుంది అనుకోవచ్చా? ఓహో, కష్టం. బాగా వివేకం ఉన్నవారికి తప్ప తమకి తెలియదు, ఎదుటివారికి తెలిసే ప్రసక్తే లేదు. అడియన్, నిజమా? అంటే విషయముల గురించి తన మనస్సులో సంగం బయలుదేరిందని తనకి ఇతరులకి కూడా తెలియదా స్వామి? అందుకే తేషు సంగః ఉపజాయతే అని శ్లోకంలో చెప్పారు. ఉప అనే దానికి అర్థం సమీపమని కదా. అడియన్ అడియన్, ఆ ఉప అనే దానికి ప్రత్యేకించి ఇలా అర్థం చెప్పవలసిన అర్థం ఉంటుందంటారా? అంటే చూడు, ఇప్పుడు జాయతే అనే క్రియ ఒకటి ఉంది కదా, దానిలో మొత్తం మూడు పర్యాయాలు వాడారు ఈ శ్లోకంలో. ఒకసారి ఉపజాయతే, మరోసారి సంజాయతే, ఇంకోసారి అభిజాయతే అన్నారు కదా. మూడింటికి ఒకటే అర్థమైతే మూడు విధాల ఉపసర్గాలతో వాడక్కర్లేదు కదా. అడియన్, చాలా బాగుంది, ఇంకొంచెం వివరించరా అండి అని అంటూ 1139వ ప్రశ్న శిష్యుడు అడగడం, దానికి సమాధానం స్వామివారు రేపటి నుంచి ఎలా చెప్తారో గమనిద్దాం. చాలా ప్రధానమైనటువంటి శ్లోకాలు ఈ 2వ అధ్యాయంలో ఈరోజు మనం తెలుసుకున్నటువంటివి. ఇంత చక్కగా సరళంగా మళ్ళీ ఇంకా దానిలో ఎటువంటి అనుమానాలు లేకుండా ఉండేటట్టు పూర్తి అవగాహనాపూర్వకంగా అవలోడనాపూర్వకంగా చెప్పినటువంటి స్వామివారికి అనేక దాసోహాలు సమర్పిస్తూ వింటున్నటువంటి మీ అందరికీ ఆ శ్రీకృష్ణార్జునుల యొక్క దివ్య కరుణాకటాక్ష లభించాలని తలుస్తూ అడియన్ రామానుజదాస కులశేఖరాడు వారు హైదరాబాదు.